అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం సెప్టెంబర్ 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల్ల. ఈరోజు సెప్టెంబర్ 3, 2018 ఈ రోజు రికార్డ్ చేసినటువంటి కార్యక్రమం. నేను భాను, హోస్ట్, అండ్ మనతో పాటు రమణ గారు ఉన్నారు. హలో అండి రమణ గారు.
నమస్కారం అండి.
నమస్కారం. ఎలా ఉన్నారు, ఏంటి? సో మళ్ళీ మన ఎపిసోడ్ మొదలు పెడదాము. ఈ రోజు చాలా ఎక్సైటింగ్ వార్తలు, విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ నక్సల్స్ ని అరెస్ట్ చేయడం ఒకటి, మావోయిస్టులని. నక్సల్ సింపతైజర్స్, అసలు వాళ్ళని కూడా నక్సల్స్ అనొచ్చు. రిలేట్ వస్తే మావోయిస్ట్ సింపతైజర్స్ అందాం పొలిటికల్లీ కరెక్ట్ గా, దాని గురించి మాట్లాడాలి. రెండవది, పోస్ట్ ఆఫీసులోని బ్యాంకుల కింద మారుతున్నాయని మీరు ఏదో చెప్పారు. సో నేనేమంటున్నానంటే దాని గురించి కూడా మన శ్రోతలకి విషయం, అసలు ఏం జరుగుతుంది అన్నది. తర్వాత డిమానిటైజేషన్ ఒకటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీటి గురించి మాట్లాడదాం ఈరోజు. సో మొట్టమొదటి అంశము, మొన్న గత వారం మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తర్వాత ఢిల్లీలో 5 ఇంకొక ఐ థింక్ మహారాష్ట్రలో ఇంకో చోట కూడా 5 యాక్టివిస్ట్ / మావోయిస్ట్ సింపతైజర్స్ ని అరెస్ట్ చేశారు. అందులో మన తెలుగు అతను వరవరరావు అని ఉన్నాడు, విప్లవ రచయితల సంఘంలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. దానికి మొత్తం ప్రజాస్వామ్యం స్వేచ్ఛని హరించేశారు అని చెప్పేసి అందరు ఏడుపులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ వామపక్షవాద ఉదారవాద, లిబరల్ ని ఉదారవాదం అంటారు, ఉదారవాద పాత్రికేయులు, మీడియా. ఇలాంటి అరెస్టులు ఇంతకుముందు ఎప్పుడో ఎన్నోసార్లు జరిగాయి, ముఖ్యంగా వరవరరావుకి. సో అంటే ఏంటి ఇది, మోడీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏమైనా చేసిందా, లేకపోతే ఈజ్ ఇట్ లైక్ మామూలుగా జరుగుతూనే ఉందా, అసలు అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా?
భానుగారు, మీరు మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? అమెరికా నుంచి మాట్లాడుతున్నాం.
అమెరికా నుంచి మాట్లాడుతున్నాం.
మనలాంటి వాళ్ళు చాలా మంది అనేక దేశాలు వెళ్ళింటారు, బాగా కొద్దిగా గొప్ప చదువుకుని ధనార్జన కోసం అవ్వండి, కెరీర్ అనండి. ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ వరల్డ్ లో నేను టాంజెన్షియల్ గా చెప్తున్నాను, ముందు
అవును,
అనేక చోట్ల తిరుగుతున్నాం మనం, అనేక కంట్రీల్లో మనం ఉద్యోగాలు చేసుకుంటూ ఆ దేశంలో ఉండే కాన్స్టిట్యూషన్, ఆ దేశంలో ఉండే రూల్స్ అన్ని కొద్దో గొప్ప మనం తెలుసుకుంటున్నామా లేదా?
అబ్సల్యూట్లీ.
అంతే కదా, ఇప్పుడు ఎవరైనా సరే దేశంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో కానీ, లేకపోతే సంఘ విద్రోహాలు కానీ చేసే వాళ్ళకి అట్లాంటి విద్రోహాలని ఏమంటారు మన తెలుగులో, దాన్ని ప్రోత్సహించే వాళ్ళని,
అమెరికాలో ఎనేబులర్స్ అంటారు.
అది ఎనేబులర్స్ అంటారు. అమెరికాలో శిక్ష ఏమిటి,
సానుభూతి?
ఇంగ్లాండ్ లో శిక్ష ఏమిటి, జపాన్ లో శిక్ష ఏమిటి, రష్యాలో శిక్ష ఏమిటి? వీళ్ళందరూ రష్యా రష్యా ఊహో రష్యా ఆహా రష్యా అంటుంటారు, ఈ మోహన్ తా కదా, ఈయన అసలు మోహన్. వాళ్ళు అతిగా ప్రేమిస్తున్న చైనాలో శిక్ష ఏమిటి? అసలు ప్రపంచంలో ఒక హ్యూమన్ సొసైటీలో ఎక్కడైనా అలా చేసే వాళ్ళకి శిక్షలు ఉన్నాయా లేదా? అసలు ఆ శిక్షలు ఏ లెవెల్లో ఉన్నాయో ఒక్కసారి మన దేశ ప్రజలు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎక్కడైనా సరే మరణదండన ఇట్లాంటి వాళ్ళకి జరిగేది.
అమెరికాలో మరణదండన ఉందంటారా?
వాళ్ళు కనపడితే కాల్చి పారేస్తారు అలాంటి వాళ్ళని. అలాంటి వాళ్ళు ఎవరు అసలు ముందు ముసుగు బయటకు వచ్చి మాట్లాడరు, బై ద వే, ఎందుకంటే కనపడితే కాల్చేస్తారు కాబట్టి. అలాంటిది మన దేశంలో ఈ వరవరరావు అనే క్యారెక్టర్ ఉన్నాడే, అతన్ని నేను టీవీలో వచ్చి టీవీలో ఇంటర్వ్యూల్లో మన తెలుగు టీవీలో వేరే వాళ్లతో డిబేట్లలో వాటిల్లో పాల్గొన్న రోజులు కూడా ఉన్నాయి.
అంటే మామూలుగా రెగ్యులర్ రొటీన్ గా వస్తుంటాడు కదండి.
అసలు అదే నేను అనేది, అదే ఒక పెద్ద విడ్డూర మన దేశం యొక్క, భారతదేశం యొక్క విడ్డూర పరిస్థితి ఏంటంటే అదే. దాన్ని అదేదో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని వాటితోటి వీటితోటి వక్రీకరించి మన పాత్రికేయులు, వాళ్ళ సపోర్టర్స్, వాళ్ళందరూ వాటిని సపోర్ట్ చేయడం ఉంటే, అసలు సపోర్టర్ అసలు ఎలా సృష్టించబడింది అనేది చూస్తుంటేనే ఒక నార్మల్ నాగరికత జనాభాకి అది వాంచ్ చేసుకోవాల్సిన విశేషం. ఇట్లాంటి క్యారెక్టర్స్ మామూలుగా తుపాకీతోటి కాల్చి ఎక్కడో పోయే, లేకపోతేనేమో ఏ జైల్లోనో ఎక్కడో ఎవరికి తెలియని ఒక దారుణమైన జైలు. ఎంతంటే ఇట్లాంటి వాళ్ళకి చాలా దేశాల్లో, మీకు అమెరికాలో జైలు, ఇండియాలో కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికా ఓ మహా డెమోక్రసీ, అక్కడేమో మళ్ళీ ఏమో అదేవేవేవో లాస్ అన్ని ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఇది అని.
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవును,
లాని ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంది, హద్దులు మీరని వాళ్ళకి ఇక్కడ జైలు శిక్షలు ఎలా పడతాయి తెలుసా? 357 ఏళ్ల జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష.
357
మనిషి బతకడు కానీ అలా వేస్తారు అన్నమాట. అలా వేసిన వాడిని ఏ జైల్లో పెడతారో తెలుసా? అసలు జైలు ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ జైలు సిస్టమ్ వీళ్ళకి మనకు చాలా మందికి తెలియదు. చాలా మనుషులు ఏదో అనుకుంటున్నారు, అదేదో అక్కడ పెట్టేసేసి బిర్యానీ పెడతారని. ఆ జైలు లోపల ఎంత ఉంటుందంటే మనిషి మాత్రమే పట్టగలిగే అంత ఒక జైలు. ఆ జైల్లోనే లెటిన్ వెళ్ళడానికి అన్ని వసతులు ఉంటాయి, కాకపోతే నీళ్లు కొట్టుకోవడానికి ఉండదు. ఆ వాసన చూసుకుంటూ అక్కడే పడుతుంటారు. మన చాలా మంది 357 జైలు శిక్ష కాదు, 10 ఏళ్ళు జైలు శిక్షిస్తే 5 ఏళ్ళు కూడా పోతూ ఉంటారు. రష్యాలో జైళ్ళు ఎలా ఉంటాయి ఎవరికైనా తెలుసా? చైనాలో జైళ్ళు ఎలా ఉంటాయి ఎవరికైనా తెలుసా? మన వాళ్ళు కొంచెం కళ్ళు మూసుకుని ప్రపంచాన్ని చూడాలి. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళని అసలు ఎలా వ్యవహరిస్తారు అని, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు.
అంటే మీరు సంఘ విద్రోహ శక్తులు అన్నది ఇప్పుడు వాళ్ళ మీద ఒక కేసు పడి
ఎన్నిసార్లు కేసులు వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్న అసలు
అయిపోవట్లేదు కదండి. ఇప్పుడు ఆ కేసు
ఇక్కడే ఉంది, మనం దాని గురించి అసలు అనుకోవాల్సింది. మన న్యాయ వ్యవస్థ మనం ఎప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా దేశంలో జరగకపోతే వెంటనే మనకి ఇమీడియట్ గా తిట్టడానికి ఎవరు దొరుకుతాడంటే అక్కడ ఉండే రాజకీయ పార్టీలు, రాజకీయ వేత్తలు, లేకపోతేనేమో ఆ నెక్స్ట్ స్టెప్ లో ఇంకోళ్ళు తిట్టడానికి ఎవరు దొరుకుతారంటే అంటే గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ వాళ్ళు. ఆ తర్వాత స్టెప్ లో ఎవరు దొరుకుతారంటే మనం తిట్టడానికి పోలీసులు వీళ్ళందరూ దొరుకుతారు. అసలు వీళ్ళెవ్వరూ నిజంగా చాలా విషయాల్లో తిట్లకి అర్హులు కాదు. అసలు న్యాయ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థ ఎంత దారుణమైన చండాలు ఉంటాయి అది, అసలు దాని గురించి ఇంకా చెప్పలేని. అసలు ప్రపంచంలో అంతకంటే దరిద్రం ఇంకెక్కడైనా ఉంటుందా అనిపిస్తుంది.
మీరు అన్నది ఏంటి, ఓన్లీ తొందరగా వాళ్ళు నిర్ణయం తీసుకోరనే అంతే కదా?
తొందరగా కాదు, అసలు వక్రీకరించి క్రిమినల్స్ ని ఎలా వదిలేయాలి అని ఊహించుకుని వదిలేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ప్లాటింగ్ ఏంటంటే క్రిమినల్ ని పట్టిన వాడిని ఎలా అయినా జైల్లో ఉంచడం కాదు, ఒక క్రిమినల్ జైలు నుంచి బయటకు ఎలా విడుదల చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు కష్టపడి పట్టుకున్నారు మన వాళ్ళని, విడుదల వాళ్ళ మీద స్టే ఇచ్చిందా లేదా అనవసరంగా? ఏ వాళ్ళకి ఏమవుతుంది జైల్లో పడి ఉంటారు 4 రోజులు ఉంటే ఏమైందిట? ఇప్పుడు
మామూలే
అది కాదు, దేవు దొంగలు, చిన్న దేవు దొంగలు ఉంటారు, వాళ్ళని లాకప్ లో పడేది ఉంచుతాం మనం. అర్థమైంది, వాడెవడో 57 రూపాయలు డబ్బులు కొట్టేశాడని చెప్పి ఉద్యోగం నుంచి పీకేశారు. అది ఆ కేసు కూడా ఉంది రుదుకుంటే న్యూస్. అతను ఎవరు వీళ్ళు ఏంటండి, వీళ్ళు ఎప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద? ఒకటి. రెండోది, వాళ్ళు రాసుకున్న లెటర్స్ ఉన్నాయి చూడండి, ఆ లెటర్స్ అన్ని పోలీసు, ఆ పోలీస్ కమిషనర్ బయటకు వచ్చి ఇంటర్వ్యూలో పెట్టాడు. ఒకసారి అది వింటే జనాలకు తెలుస్తుంది వాళ్ళు ఎట్లాంటి పనులు చేస్తున్నారు. గ్రెనేడ్స్ కొనడానికి డబ్బులు, గ్రెనేడ్స్ ఎందుకు కొంటారండి ఇంట్లో? అవేనా పక్షులా, లేకపోతే పెంచుకునే పక్షులా, లేకపోతే పంటలా, అవైనా విత్తనాలా, గ్రెనేడ్స్ వీళ్ళకి ఎందుకండి? ఎవరిని చంపడానికే కదా, ఎవరిని చేయటానికే కదా.
యా అబ్సల్యూట్లీ.
ఇప్పుడు అలాంటివి ఇల్లీగల్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, ఇల్లీగల్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, ఈ వర్డ్ తోటి ఏ దేశంలోకైనా వెళ్ళి చూడండి మీరు. ప్లాటింగ్ అగేన్స్ట్ నేషన్,
అది అంటే
యుద్ధంగా ఇష్టం లేకపోతే దేశానికి రూల్ ఉంది, నువ్వు జనాలను వేసుకోండు, నువ్వు పొలిటికల్ గా గెలువు, ఏదో సాధించు. దేశంలో ఒక అసలు ఈ దేశంలో ఉన్న రూల్ నచ్చడం లేదు, నేను రెవల్యూషన్ తెచ్చానమ్మా. రెవల్యూషన్ తీసుకురా, నువ్వు ఎన్నోసార్లు ట్రై చేస్తావు కదా 50 ఏళ్లలో. నీ మాట ఎవరు వినడు. దేశంలో ఉండే 100 దేశ పాపులేషన్ నువ్వు ఎప్పుడు నీ మాట వినలేదు. నువ్వు ఎప్పుడు కూడా ఫ్రింజ్ ఎలిమెంట్ వే.
నువ్వు ప్రజాస్వామ్య, ఇప్పుడు ఒక విషయం నాకు ఇక్కడ అర్థం కాని ఏంటంటే, క్లారిటీ ఇలాంటి వాళ్ళు జంగిల్లో అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లకి వీళ్ళు సహాయం చేస్తున్నారన్నది దాంట్లో ఇంకా మనం అంటే అది కోర్టు ద్వారా ప్రూవ్ చేయించడం అన్నది ఒకటి ఉంది, కానీ అది తెలిసిన విషయమే. ఎందుకంటే ఎక్కడో జంగిల్లో ఉన్న నక్సల్ని పట్టుకొచ్చి పోలీసులు లోపల పడేస్తే వాళ్ళ కోసం ఉద్యమించేది వీళ్ళే. కానీ వీళ్ళు అది ఎప్పటి నుంచో ఉన్న అంటే ఈ పోరాటం అన్నది అయిపోయింది, కమ్యూనిజం ఎప్పుడో అయిపోయింది. ఇంకా చాప్టర్ ఏమంటారు కదా, ఖేల్ కథం దుకాన్ బంద్ అని వీళ్ళు గుర్తించరా? లేకపోతే వీళ్ళకి ఏమన్నా మానసిక ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? మెంటల్
వాళ్ళకి మానసిక ప్రాబ్లమ్స్ కాదు, ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక అన్ఐడెంటిఫైబుల్. అంటే ఇప్పుడు మీరు అమెరికాలో, అమెరికాతో కంపేర్ చేద్దాం, మనం అమెరికాలో బతుకుతున్నాం కాబట్టి. అమెరికాలో ఏదో వైట్ రేసిస్ట్ సుప్రమేసిస్ట్ గ్రూప్ అని ఒకటి ఏదో ఉంది, దాని కార్ క్లాక్స్ క్లూన్ అని ఏదో
క్లూ క్లక్స్ క్లాన్
ఏదో అయిట్లేదు,
కేకేకే.
ఇప్పుడు దాన్ని దాంట్లో ఉండేవాడు ఫ్రీగా వచ్చి టీవీలో మాట్లాడగలరా?
వాళ్ళు మాట్లాడలేరు.
అది బ్యాండ్ ఆర్గ్యుమెంట్
అంటే మరి ఆ లెక్కంగా
బ్యాండ్ ఆర్గ్యుమెంట్.
వాళ్ళు డైరెక్ట్ మాట్లాడలేరు, బ్యాండ్ ఉంది, వాడిని పక్కన పెట్టేస్తారు,
వాళ్ళని అరెస్ట్ చేస్తారా,
అరెస్ట్ చేస్తారు, అవన్నీ. ఎస్, ఆల్ దేర్
అబ్సల్యూట్లీ. అలానే పాత రోజులకి వెళ్ళండి, అమెరికాలో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తారు, అమెరికాలో కమ్యూనిస్ట్ అనే సెర్చ్ చేయండి. హాలీవుడ్ లో యాక్టర్లతో సహా ఎంతమంది జైలు వేశారు
అమెరికాలో? ఒకప్పుడు కమ్యూనిస్టులను పక్కన పెట్టేశారు.
మీకు ఇంకోటి కూడా గుర్తుందో లేదో, ఈ రూల్స్ లో ఏమవుతుందంటే క్లాజులు మారవు. మనం అమెరికాకి ఇమిగ్రెంట్ కింద వచ్చిన రోజుల్లో చాలా మంది మనం ఎలా వచ్చాం, H1B తర్వాత గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ తీసుకున్నారు,
అంతేనా?
అదే పార్ట్ కదా. మీరు గ్రీన్ కార్డ్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే H1B అప్పుడు కానీ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, ఇది చేసావా, అది చేసావా, ఇది చేసావా అని అడుగుతూ ఉంటారు లిస్ట్. ఆ లిస్ట్ లో ఇప్పటికీ కూడా ఒక లైన్ ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీలో కానీ వాటిలో కానీ ఉన్నావా? అది కనుక నేను ఉన్నానన్నావు అంటే నువ్వు అక్కడే ఆ రోజు నేను అరెస్ట్ చేస్తాను. అంటే ఏంటి, అంటే ఏమిటది, ఈ దేశంలో ఇంత మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనగానే అమెరికా అని మాట్లాడతారు. మన ఇండియాలో ఉండే మీడియా వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఓ అమెరికాలో అయితే ఎంత ఉందో, మన దేశంలో లేదు ఒకటప్పుడు ఉపన్యాసం చెప్తారు దిక్కుమాలిన వాళ్ళందరు కలిసి ఈ మీడియాలో. మరి అమెరికాలో ఈ రూల్ కూడా ఉంది, కమ్యూనిస్ట్ అంటే కాల్చుకోవాలి అని రూల్ ఉంది మరి ఇక్కడ, అది కూడా చేద్దాం పని. ఇది ఉన్నప్పుడు అది చేద్దాం, దీన్ని రిఫర్ చేస్తున్నావు కదా. వీళ్ళందరినీ నేను అన్ని అసలు పాయింట్ కొద్దాం, ఇదంతా గోయింగ్ అవే ఫ్రమ్ దట్. అసలు పాయింట్ ఏంటంటే, వీళ్ళందరికీ మానసిక ఇది ఉందా అది ఉందా అనేది అనవసరం కాదు. వీళ్ళందరూ ఇట్లా సర్వైవ్ అవ్వటానికి ఒక శక్తి ఉంది ఇండియా. ఇండియాని విచ్ఛిన్నం చేయగలిగేవి, ఇండియాలో వీళ్ళు మన సోషల్ అంటే ఏంటంటే సామాజికంగా ఉండే దాని ఏమంటారు అనార్చీ అనమాట, ఈ విప్లవాలు ఇలాంటివన్నీ చేయించేది, వాటిని ఫండ్ చేయడానికి ఒక శక్తి ఒకటి ఉంది. దానికి కొత్తగా ఇప్పుడున్న మోడర్న్ డే టర్మ్స్ లో దాన్ని ఏమంటున్నారంటే BIF అంటారు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్. ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అనే వాటికి ఫండింగ్ అనేక రూపాల్లో అనేక చోట్ల నుంచి వస్తున్నాయి. దేశం బయట నుంచి వస్తున్నాయి, దేశం లోపల నుంచి వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి అనేక వీల్స్ లో అనేక చోట్ల వాళ్ళకి మనుషులు కావాలి, వాలంటీర్స్ కావాలి. ఒకటి ఫుట్ సోల్జర్. ఫుట్ సోల్జర్ అంటే ఏంటంటే నక్సలైట్ అనండి, వాళ్ళు వెళ్ళి అక్కడ చేసే ఇదే మీరు అన్నట్టు ఫారెస్ట్ లో వాటిలో చేసేవాడు కావాలి. వాళ్ళు కరిసేవాడు, చిన్న చేసేవాళ్ళు, బస్సులు తగలెట్టేవాళ్ళు వీళ్ళు కావాలి. రెండోది అర్బన్ సెంటర్స్ లోను యూనివర్సిటీల్లోను ఈ వింగులు వాళ్ళు రాళ్ళు వేసుకొచ్చే వాళ్ళు కావాలి. అదేదో భారత్ తుకడా తుకడా కరెంగి అని ఎగిరే వాళ్ళు కావాలి. అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ఏమో ఇంటలెక్చువల్స్ కావాలి వీళ్ళకి. అనేక అనేక వీల్స్ కావాలి ఈ బిఐఎస్ అనమాట. అది ఒక పెద్ద హైడ్రా లాగా, హైడ్రాలో ఒక కాలు ఏం చేస్తుందో ఇంకో కాలుకి తెలియకుండా ఒక శక్తి ఒకటి దీన్ని చేసుకుంటూ వెళ్తోంది. ఆ శక్తికి చాలా ఫండింగ్ ఉంది అనమాట. వీళ్ళందరూ ఈ పర్వర్ రావులు వీళ్ళందరూ ఇంకా పాతదానికి సైకే ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళు దాన్ని నమ్మారు కాబట్టి ఆ నమ్మిన వాళ్ళని కంప్లీట్ గా షాప్ క్లోజ్ చేసుకుంటే ఈ బిఐఎఫ్ యొక్క అజెండా వర్క్ అవ్వదు. అందుకని ఏంటంటే వాళ్ళ నమ్మిన సిద్ధాంతాలను కంటిన్యూ చేసేటట్టు ఫండింగ్ జరుగుతూనే. ఈ ఇప్పుడు ఈ బిఐఎఫ్ లో పాత్ర ఏంటంటే సుప్రీం కోర్టులో జడ్జిలు కూడా కొంతమంది ఈ బిఐఎఫ్ లో పాత్ర. ఇండియాలో ఉండే పొలిటికల్
బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ లో వాళ్ళు కూడా అర్ధరాత్రి ఇప్పుడు ఎవరో చెప్పారు ఇంత హడావుడిగా వాళ్ళకి బెయిల్ ఎలా దొరికింది అని.
సో మీకు వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళు అన్ని వర్గాల్లో అన్ని చోట్ల వాళ్ళు బాగా ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గత 50 ఏళ్లలో నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంపార్టెన్స్ వీటి మీద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మీద అసలు ఫోకస్ లేదు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఫ్యూ ఎక్సెప్షన్స్ పక్కన పెడితే ఇండియా ఎలా లూప్ చేయాలి అనే టైప్ గవర్నమెంట్లే వచ్చాయి. వాళ్ళకి నేషనల్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఏమి? సో వాళ్ళు ఏంటంటే ఒక నెట్వర్క్ వాళ్ళు
సొల్యూషన్ ఏంటి మరి అంటే దీనికి
సొల్యూషన్ ఏంటంటే అండి దీనికి చాలా పేషెన్స్ కావాలి. నెంబర్ వన్. నెంబర్ టూ ఈ అన్ని రిఫార్మ్స్ జరిగాయి కానీ ఇప్పటి వరకు ఇండియాలో ఒక రిఫార్మ్స్ అయితే జరగలేదు. జ్యుడిషియరీ రిఫార్మ్స్ అనేవి జరగలేదు. జ్యుడిషియరీ ఏ లెవెల్ పెరిగిందంటే సమోసాలో ఎంత ఉప్పు వెయ్యాలి అనేది కూడా వాడే చెప్తాట. అది సమోసాలు ఎంత ఉప్పు వేయాలో కూడా వాడే చెప్తాట. ఇప్పుడు మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ అతని పేరు మర్చిపోయా థాకూర్, 2 చీఫ్ జస్టిస్ బిఫోర్ ఏమని చెప్పాడు తెలుసా, మా కోర్ట్స్ కి ఆర్మీని కూడా కాల్ చేసేంత పవర్ ఉందని చెప్పాడు. అంటే ఏమిటి అసలు కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ కి సుప్రీంకోర్టు కి మధ్య డిఫరెన్స్, ఎవరికి ఏ రైట్స్ ఉన్నాయి, ఎందులోకి నేను వెళ్ళొచ్చు ఎందులోకి నేను వెళ్ళకూడదు, అసలు ఏమి రూల్స్ ఉండవా, జ్యుడిషియరీ రోల్ ఎంత మటుకుంటుంది అనేది. సో ఇవాళ ఫండమెంటల్ ప్రాబ్లం ఆఫ్ భారతదేశం జ్యుడిషియరీ.
సో ఇప్పుడు కేసులని వీళ్ళని అంటే వీళ్ళు
వాళ్ళు ఏం చేయలేరండి. నేను చెప్తున్నాను కదా పాస్ట్ నాకు తెలిసినంత పాస్ట్ రీడింగ్ ప్రకారం అయితే వీళ్ళని ఎవ్వరేం చేయలేరు. ఇది ఒక ఫేజ్. మనం ఇప్పుడు ఈ న్యూస్ లో చదివాం కాబట్టి వాళ్ళు మన కరెంట్ అఫైర్స్ లో చెప్పుకుంటున్నాం, కానీ మనం వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే లేదా ఎందుకంటే వాళ్ళని తప్పించే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. నేను పసిపిల్లాడప్పటి నుంచి చూస్తున్నా వీళ్ళ రీడింగ్. నాకు ఇప్పుడు ఇంకొన్నాళ్ళు 50 ఏళ్ళు వచ్చేస్తాయి. ఓకే, ఈ నక్సలిజం గురించి మా నాన్నగారు చిన్నప్పుడు స్టోరీస్ లాగా చెప్పేవాళ్ళు. ఆయన ఇప్పుడు 80 ఏళ్ళు,
స్టిల్ గోయింగ్ ఆన్.
ఈ వరవర్రావు క్యారెక్టర్ ని అప్పటి నుంచో చెప్పుకుంటాం అనమాట వాళ్ళకి.
యా బట్ హోప్ఫుల్లీ నేను అనుకోవటం ఏంటంటే రాను రాను కంప్యూటరైజేషన్, డేటా పెరగడంతో వీళ్ళని కొంచెం పక్ అంటే చేసిన డాక్యుమెంట్ చేయటము, కోర్ట్ సిస్టమ్ కూడా స్లోగా రిఫార్మ్ అయినా కూడా
స్లో లేదు సార్. పోస్ట్ నాకు నమ్మకం లేదు. నేను ఆయన పెసిమిస్టిక్ ఆన్ కోర్ట్స్. కోర్ట్స్ మటుకు ఒక పెద్ద మహాయుద్ధం లాగా జరుగుతుంది ఇండియాలో. ఎప్పుడు ఒక రెవల్యూషన్ లాగా జరిగి కోర్టులో ఉండే జడ్జిలందరినీ పర్జి చేయడం లాంటిది ఏదో జరగాలి. అది జరిగి దాన్ని క్లీనప్ చేస్తే తప్పితే దేశానికి, న్యాయ వ్యవస్థకి, నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ మనం మాట్లాడుకునే వాటికి ఫ్యూచర్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల కొన్ని కొన్ని డిఫరెంట్ వేస్ట్ జరుగుతాయి అన్నమాట. ఏమవుతుందంటే ఒక డెడికేటెడ్ పోలీస్ ఫోర్స్ ఒకటి ఉందనుకుందాం. లెట్స్ థింక్ ఇన్ డిఫరెంట్ డెడికేటెడ్ పోలీస్ ఫోర్స్. వాళ్ళకి ఏంటంటే దేశమే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంత పెద్ద జనాభాలో ఇప్పుడు 10 మంది పోలీసు కమిషనర్లు ఆయన ఫీజు పైకా డీల్ విత్ ఇట్ అనుకున్న పోలీస్ కమిషనర్లు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, దీన్ని పట్టుకుంటాం తీసుకెళ్తాం జడ్జికి పెడతాం వాడు ఎలాగ వదిలేస్తారు అనుకుని ఏమంటారు అంటే లేచేసేసి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ చూద్దాం అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఒకటి ఎన్కౌంటర్ చేసేస్తారు, చంపేసేసి ఎన్కౌంటర్ అంటారు. అసలు ఎన్కౌంటర్ అనేది ఎందుకు పుట్టిందండి?
కోర్ట్ సిస్టమ్ అనేది స్లోగా ఉన్నందుకే పుట్టినట్టుంది. అది
స్లోగా ఉంటే పుట్టదు, స్లోగా ఉన్న న్యాయం జరిగితే పుట్టదు. స్లో కాదు అసలు న్యాయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ స్లో అనే మాట రాంగ్ నన్ను అడిగితే. అది డెలిబరేట్ గా క్రిమినల్స్ ని తప్పించటానికి ఒక వ్యవస్థ. అది స్లో ఎందుకు ఉంటుందండి? స్లో ఏం కాదు అది. కావాలి
నక్సల్స్ కి శిక్షలు పడ్డాయి కదండి,
పనికిరాని వాళ్ళకి శిక్ష వేస్తారు. ఏదో చేస్తున్నామని చూపించుకోవాలి కదా. ఇప్పుడు 10 మంది ఉంటారు సార్, ఇప్పుడు బ్యాటిల్ ఉంది, బ్యాటిల్ లో బిఐఎఫ్ అనేది ఒక ఆర్మీ అంటుంది. ఇప్పుడు ప్రతి ఆర్మీ లాగానే బిఐఎఫ్ అనేది కూడా ఒక ఆర్మీ కింద అంట. ఆర్మీ వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, ఒక బ్యాటిల్ ఉంది, బ్యాటిల్లో 10 మందిని పంపించారు, అందులో 4 చచ్చిపోయారు, కానీ 10 మంది ఇంకో 20 మందిని చంపారు. అంటే ఏంటి, విన్నే కదా, 4 పోయారు కదా.
రైట్,
అసలు 4 అప్పుడప్పుడు సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు చూపించుకోవటం కోసం. ఎవరిని సాక్రిఫైస్ చేస్తే ఎవరు చేయకూడదు వాళ్ళకి లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు.
Yeah, we shall see. I mean, how this goes forever.
నాకు అయితే నమ్మకం లేదు. యాజ్ లాంగ్ యాజ్
మీరు అసలు కంప్లీట్
వీళ్ళంతా వీళ్ళని నేను ఇంకా కమ్యూనిస్ట్ అని ఐడియాలజీ అని లేకపోతే మీరు ఇందాక చెప్పిన నక్సల్ అని అవన్నీ నేను మాట్లాడను. ఆ రోజులు అయిపోయినాయి, నాకే 50 వచ్చేస్తాయి ఇంకా త్వరలో. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. సో మై పాయింట్ ఈస్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక శక్తి, ఆ శక్తి వెనకాల ఉన్న మనుషులు వీళ్ళు.
చూద్దాం, ఐ ఆమ్ ఆప్టిమిస్టిక్ అండ్ థింగ్స్ విల్ మూవ్.
మంచిగా లేదు
అవుతాయిలేండి, థింగ్స్ విల్ హ్యాపెన్. ఐ మీన్ వెరీ గుడ్. సో యా, ఇట్స్ వండర్ఫుల్. లెట్ అస్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని నెక్స్ట్ మన పోస్ట్ ఆఫీస్ అన్ని బ్యాంకుల కింద మారుస్తున్నారన్నారు మీరు, అసలు అది ఏం జరగబోతుంది దాని గురించి మాట్లాడదాం. శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, సెప్టెంబర్ 3, 2018 రికార్డింగ్. ఇది ప్రతి వారం మేము కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడే కార్యక్రమం. నా పేరు భాను అండ్ రమణ ముప్పాల గారు, బోత్ ఆర్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఏరియా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Welcome back to Mind Media, the voice of India. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల September 3, 2018 రికార్డింగ్. తిరిగి స్వాగతం అండి రమణ గారు. చిన్న బ్రేక్ తీసుకున్నాం. సో
నమస్కారం.
రెండవది శ్రోతలకి ఇది మేము ప్రతి వారం చేసే కార్యక్రమం. మేము వీఆర్ ఫార్ అవే బట్ బోత్ ఆఫ్ అస్ ఇద్దరము వాషింగ్టన్ డీసీ ఏరియాలోనే ఉంటాము. సో ప్రతి వారం మేము రికార్డ్ చేసేసి రమణ గారు విశ్లేషణ చేస్తారు కొత్త విషయాలపైన. ఇది లైవ్ షో కాదండి. సో ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ ఫీడ్బ్యాక్ మా మైండ్ మీడియా పేజ్ లో ఇవ్వండి. facebook.com/mindmedia ఆర్ mindmedia.com. ఆల్రైట్ రమణ గారు, ఇంతకుముందు నెక్స్ట్ టాపిక్ అసలు కమ్యూనిస్టుల మావోయిస్టుల పైన మీరు విరుచుకుపడ్డారు. నెక్స్ట్ వన్ ఈజ్ పోస్ట్ ఆఫీసులు అన్నవి ఎప్పటి నుంచో ఉన్నాయి భారతదేశంలో, వాటిని బ్యాంకుల కింద మార్చటం అన్నారు. సో మీరు ఇందాక మనం ఈ షోకు ముందు మాట్లాడుకున్నప్పుడు ఏమన్నారంటే ఒక అతి ముఖ్యమైన వార్త ఏంటంటే పోస్ట్ ఆఫీసులన్నీ బ్యాంకింగ్ సిస్టమ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ఎ బిగ్ చేంజ్ ఇన్ ఇండియా. ఇది అన్ఫార్చునేట్లీ అన్ని ఆవి ఈ న్యూస్ ఆ న్యూస్ లో ఇది పెద్ద మంచి వార్త ఏ మీడియా వాళ్ళు కూడా చెప్పట్లేదు అన్నారు. అసలు ఫస్ట్ బ్యాంకుల కింద పోస్ట్ ఆఫీసులు ఎలా మారుతున్నాయి?
ఓకే, అది నేను ఒకటి ముందు చెప్తాను. దీని పేరు నుంచి చదువుతాము. దీని పేరు ఏం పెట్టారంటే ఇది ఒక బ్యాంక్ అన్నారు. దీని ఒక పెద్ద బ్యాంక్ అన్నారు. పేరు ఏంటంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్,
ఇండియా
ఐపీపీబీ అన్నారు అనమాట.
ఓకే,
అది దాని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఆపరేటెడ్ బై పోస్ట్ ఆఫీసర్స్ అనమాట. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది ఏమవుతుందంటే యాక్సెస్ లేని విలేజ్ లో కూడా పోస్ట్ ఆఫీస్ అనేది ఉంది.
అవును
అవునా? ఆ ప్రతి పోస్ట్ ఆఫీస్ ని ఒక బ్యాంక్. ఇదివరకు కూడా ఉంది కదండి, ఏముంది తేడా అనొచ్చు. ఇదివరకు కూడా పోస్టల్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మీరు అది పోస్టల్ సర్టిఫికేట్లు అని కొనుక్కునేవాళ్ళు. 5 ఏళ్ల తర్వాత డబ్బులు
పెరిగారు, పోస్టల్ సర్టిఫికేట్లు అన్నవి
ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ అది బ్యాంక్ కాదు, ఎందుకంటే అది పోస్టల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కొనుక్కునే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. అంతేకాని మీ జేబులో ఉండే 10 రూపాయలు తీసుకెళ్లి అందులో డిపాజిట్ చేసుకోవటము, మీకు కావాల్సినప్పుడు ఒక 5 రూపాయలు తిరిగి తీసుకోవటము, ఇలాంటివి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయలేరు, బ్యాంక్ లో చేసినట్టు చేయలేరు కదా. ఇప్పుడు కొత్త దానిలో ఏంటంటే ప్రతి పోస్ట్ ఆఫీసు ఒక బ్యాంక్. ఆ బ్యాంక్స్ అన్ని కూడా నెట్వర్క్ కింద కనెక్ట్ అయిపోయి ఒక పెద్ద, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్రాంచ్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఈ పేటలో ఉండొచ్చు, ఇంకా ఆ ఊళ్ళో ఉండొచ్చు, ఇంకో ఊళ్ళో కూడా ఉండొచ్చు కదా.
ఐ మీన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ఉన్న దాంట్లో చాలా
బ్రాంచ్లు
ఉంటాయి,
కానీ అది ఒకటే బ్యాంక్. అలానే ఇప్పుడు ఈ బ్యాంక్ పేరు ఏంటంటే ఐపీపీబి. బ్రాంచ్లు ఏమిటి దీనికి? ఆటోమేటిక్ గా ఎవ్రీ పోస్ట్ ఆఫీస్ ఇస్ ఎ బ్రాంచ్. అది సో ఏమిటండి దీని యొక్క ఉపయోగం ఏమిటి అని అడగచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు 650 బ్రాంచ్లు 3,250 యాక్సెస్ పాయింట్స్ తోటి వెంటనే స్టార్ట్ చేశారు అనమాట. అది కాతే December 31 కల్లా దీనికి ఉన్న లక్షల ప్రతి ఊళ్ళోనూ ఒకటి ఉంది కదా మొత్తం మనకి,
ప్రతి చిన్న ఊర్లో కూడా పోస్ట్ ఆఫీసులు అయితే ఉన్నాయి
కదా, ప్రతి ఊళ్ళో ఉండే పోస్ట్ ఆఫీస్ కూడా ఒక బ్రాంచ్ కింద మారిపోతుంది అనమాట. అది పోస్ట్ ఆఫీసే కాదు, కొన్ని చోట్ల కొన్ని మనకి ఇంకా మనం మర్చిపోయాం, మనం చాలా దూరం వచ్చాం, మనం పెరిగిందేమో సిటీలు, సిటీల తర్వాత విలేజ్ లో పెరిగినా కూడా నాకు సంగతి చెప్తున్నా, మీ సంగతి నాకు అంత ఫుల్ గా తెలియదు.
నేను విలేజ్ లో పెరిగానులేండి.
విలేజ్ లో పెరిగినా కూడా ఏ సిటీ దగ్గర ఉండే విలేజ్ లో పెరుగుతాము, మళ్ళీనేమో మనకి అంత వెనక పడ్డ విలేజెస్ కాదు అనమాట. కానీ నాకు ఒక చిన్న పర్సనల్ ఇది ఉంది దీని మీద. మా తాతగారు అనమాట, మా తాతగారు ఊరు మా ఇంటి పేరే ముప్పాళ్ళ అనుకోండి. ఆ ఊళ్ళో మా నాన్నగారు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చిన్నప్పుడు అంటే ఆయన మా నాన్నగారు లైక్ 10 ఏళ్ళు నుంచి 15 ఏళ్ళ వయసు అప్పుడు, ప్రీ ఇండిపెండెన్స్ ఎరా కూడా. మా నాన్నగారు పుట్టిందే లైక్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఏ కదా, అప్పుడు వాళ్ళ చిన్నపిల్లలు కాకపోతే మరి మా నాన్నగారే బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే మా తాతగారి యొక్క మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా బిఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళే కదా వాళ్ళు కదా. సో వాళ్ళ టైమ్స్ లో ఎర్లీ ఇండిపెండెన్స్ అవనివ్వండి 1960 అలా వచ్చే వరకు కూడా చాలా విలేజెస్ లో మీకు అసలు ఎలక్ట్రిసిటీ కూడా లేని విలేజెస్ ఏం చేసేవాళ్ళు అంటే ఒక్క మనిషిని ఆనరోరియం మీద అపాయింట్ చేసేవాడు, ఆ మనిషే స్కూల్ రన్ చేసేవాడు, ఆ మనిషే పోస్ట్ ఆఫీస్ కూడా రన్ చేసేవాడు. అట్లాంటి స్కూల్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ మా తాత గారు.
స్కూల్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్
అన్ని కలిపి అబూళ్ళు అనమాట. అది ఆయనకి ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. ఎలా ఉండేదంటే అప్పుడు పోస్ట్ ఆఫీస్ పనులు కూడా ఇప్పట్లాగా ఒక పోస్ట్ ఆఫీసు అందులో ఎంప్లాయీస్ అంతా ఉంటారు అనమాట. సర్ప్రైజింగ్ గా ఉంటుంది చాలా మంది ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్ కి చిన్నపిల్లలకి. నాకే సర్ప్రైజింగ్ ఉండేది కాదు, ఇంట్లో వాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు కథలు చెప్తే కథగా వినేవాడిని. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కి అప్పటి రోజుల్లో లిటరసీ ఉండేది కాదు. పంతులు గారు కొంచెం ఈ లెటర్ రాసి పెట్టాలండి ఆ ఊరు పంపించాలి అంటే
అది నాకు గుర్తుంది. అది
ఆయనే వాళ్ళకి లెటర్ రాసి ఆ లెటర్ ని మూసి అంటించే గమ్ము ఆ స్కూల్ పిల్లలతోటి అక్కడ తుమ్మ చెట్ల దగ్గర గమ్ కూడా కలెక్ట్ చేసి గమ్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు అనమాట పిల్లలతోటి. ఎట్లా భలే ఇవన్నీ చెప్పుకుంటే కథలు కానీ అప్పటి సిచ్యువేషన్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ సంగతి ఫుల్ ఫ్లడ్జెడ్ గా సింపుల్ పోస్ట్ ఆఫీస్ కూడా లేని విలేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక పోస్ట్ ఆఫీస్ ఒక విలేజ్ లో కేవలం 200-300 మంది మాత్రమే ఉండే మనుషులు ఉండే చిన్న విలేజెస్ ఉన్నాయి ఇప్పటికీ అనమాట. 200 ఉండే వాళ్ళకి ఒక 10 ఎంప్లాయీస్ తోటో 5 ఎంప్లాయీస్ తోటో ఒక పోస్ట్ ఆఫీస్ పెట్టడం అంటే అది ఎకనామిక్ ఫీజిబుల్ కాదు. అందుకని ఏం చేస్తారంటే ఒక పోస్ట్ ఎలిజియన్స్ టైప్ ఒకళ్ళకి ఎవరికో దాన్ని అవుట్ సోర్స్ లాగా ఇస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ వాడి చెప్పచ్చు అవుట్ సోర్స్ అని అదని ఇదని. ఒక మనిషిని అపాయింట్ చేస్తారు, నువ్వే చూసుకోయా పోస్ట్ పనులు అని. అతను ఆ ఊళ్ళో ఉండే 300 దగ్గర ఉండే ఇవ్వటాలు తీసుకోటాలు పోస్టులు అవన్నీ కలెక్ట్ చేసి నిజంగా పక్కన ఊళ్ళకి అన్నిటి కలిపి ఒక పెద్ద పోస్ట్ ఒక సెమై పెద్ద పోస్ట్ ఆఫీస్ అలాంటిది ఉంటే దానికి వెళ్ళి ఇస్తారు. అది ఒక నెట్వర్క్ కింద ఆలోచించుకోండి ఇప్పుడు అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లాంటి చిన్న పోస్ట్ ఆఫీస్ వాడిని కూడా బ్యాంక్ అంటున్నారు గవర్నమెంట్.
సో ఇంతకు ముందు మనకి ఓకే లెట్స్ కొంచెం క్లారిటీ ఇద్దాం. ఇంతకుముందు మామూలుగా పోస్ట్ ఆఫీస్ అంటే మనీ ఆర్డర్లు పంపుకోవడానికి, తర్వాత డబ్బులు వస్తే తీసుకోవడానికి, తర్వాత పోస్ట్ ఆఫీస్ లో మనం డిపాజిట్ చేస్తే 4 దగ్గర డబ్బులు అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి చూసారు, అవి వాటికి పోస్టల్ సర్టిఫికెట్స్ కి వాడేవాళ్ళం రైట్. సో ఇప్పుడు అంటే ఏంటి, పోస్ట్ ఆఫీస్ కు పోగానే అక్కడ ఒక ఏటీఎం మెషిన్ ఉంటది అంటారా?
కరెక్ట్, ఏటీఎం మెషిన్ ఉండొచ్చు. ఇంకా నేను కూడా డీటెయిల్స్ చూస్తున్నాను. ఏటీఎం మెషిన్ పెద్ద వాటిలో ఏటీఎం మెషిన్ ఉండొచ్చు, చిన్న వాటిల్లో మేము ఉండకపోవచ్చు. కానీ అది ముందు అది ఒక బ్యాంక్. బ్యాంకుకి ఏం చేశారంటే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ నేను చదివిన దాంట్లో బ్యాంకుకి మెయిన్ గా వాళ్ళు ఏం చేశారు, వాట్ ఏం చేశారంటే ఏటీఎం ఉంటుంది, డెబిట్ కార్డ్ ఇస్తారు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు ఖాతా. ఇంకొకటి ఏంటంటే అడగచ్చు అనమాట, ఫోన్ చేసి ఇదిగో నా బ్యాంక్ అకౌంట్ లోంచి ₹200 నాకు రేపు వచ్చి పోస్ట్ కింద రేపు మీరు పోస్ట్ గా మా ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకొస్తారా అని అడగచ్చు. వచ్చిన వాడికి ఆ పోస్ట్ మ్యాన్ కి వచ్చినప్పుడు ఈ ₹15 ఇవాళ నాకు వచ్చాయి, ఇవి నా బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయవా అని అడగచ్చు.
అంటే వాళ్ళు
ఏంటంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు ఆలోచించట్లేదు. అందరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం సిటీలో ఉంటాం కదా, మనకంతా యాక్సెస్ ఉంది. కానీ మన చేతిలో క్యాష్ రావాలంటే ఏం చేస్తాం మనం? ఏటీఎంకి వెళ్తేనే అవుతుంది మనకి క్యాష్. అంతేగాని ఇంట్లోకి పోస్ట్ లో మన ఇంట్లో క్యాష్ రాదు కదా,
క్యాష్ అయితే రాదు అది మళ్ళీ. అంటే అన్లెస్ మనీ ఆర్డర్ అయితే తప్ప.
అది మనీ ఆర్డర్ ఇస్ డిఫరెంట్, అసలు దాంతో సంబంధం లేదు. మీ బ్యాంకింగ్ మీరు ఓన్లీ బ్యాంకింగ్ కింద ఆలోచించుకోండి, మనీ ఆర్డర్ లో అవన్నీ పక్కన పెట్టండి. యాజ్ ఎ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ మీరు ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు తీసురా, ఇవి ఈ డబ్బులు తీసుకెళ్ళి డిపాజిట్ చేయి అనే మనిషి లేడు కదా మీకు. మీరు వెళ్ళి చేసుకుంటారంటే అది ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఆ పని చేసి పెడతారు మీకు.
దానికి అదనంగా డబ్బులు కట్టాలా లేకపోతే?
ఆ డీటెయిల్స్ ఉండకపోవచ్చు డబ్బులు కట్టే పని.
అరే ఒకటి నాకు దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయననే ఇప్పుడు బ్యాంక్ టెల్లర్ కింద రూపాంతరం చెందుతాడు అంతే కదా.
అది ఎగ్జాక్ట్లీ అన్నమాట. దీని పేరు ఏం పెట్టారంటే ఆయన డోర్ స్టెప్ బ్యాంకింగ్.
ఐ థింక్ ఇది వండర్ఫుల్ ఐడియా అండి, ఎందుకంటే
ఇది నాట్ ఎ జోక్. మీరు చాలా మంది సీరియస్ గా ఆలోచించుకోవట్లేదు, దీని గురించి ఎవరు చదువుకోలేదు, కానీ ఇది నన్ను అడిగితే ఐదర్ నోబెల్ ఎకనామిక్ ప్రైజ్ ఇవ్వాలి లేదా మ్యాగ్సెసే అవార్డు ఇవ్వాల్సిన ఐడియా.
అయ్యో బాబోయ్, మీరు మరి నోబెల్ ప్రైజ్ గెలిపారా? ఓకే,
ఆ నోబెల్ ప్రైజ్ అంతా పొలిటికల్, మంచి వాళ్ళకి ఇవ్వరు అది, మంచి పనులకి.
అంటే ఈ లెక్కన ఏంటంటే, ఇప్పుడు ఈ జనధన యోజన అని చెప్పేసి కొన్ని
దానికి మించిపోయింది. ఇది జన్ధన్ యోజన లాంటి దానికి, ఇది జన్ధన్ యోజన అట్ ఈజ్ అనుకోండి, మనం ఇంగ్లీష్ లో ఒక క్యాచ్ వర్డ్ పెట్టాలంటే.
అసలు
ఇంకా అవ్వలేదు. మీరు నేను చెప్పేది ఏంటంటే, అసలు మీరు ఫుల్ ఫీచర్స్ చూడండి. అది డోర్ స్టెప్ బ్యాంకింగ్ చెప్పాను మీరు, దాంతో పాటు బిల్ పేమెంట్స్, రీఛార్జ్ కార్డ్, మళ్ళీ నేమో థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, ఇన్సూరెన్స్లు, లోన్లు, ఇన్వెస్ట్మెంట్, ప్యాన్ నామినేషన్ దీనికి, మళ్ళీ క్యూఆర్ కార్డ్ ఇన్సూరెన్స్, ఇంకా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ కి ట్రాన్సాక్షన్స్ అదర్ దాన్ క్యాష్ అండ్ విత్డ్రాల్స్ ₹15 పర్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ విత్డ్రాలు, క్యాష్ డిపాజిట్ మీరు కనుక పోస్ట్ మన ఇంటికి వచ్చి చేయవయ్యా అంటే కనుక ₹25 ట్రాన్సాక్షన్. లిమిట్స్ ఉన్నాయి కాతే, ఎక్కువ ఎక్కువ డబ్బులు, ఎంత డబ్బు, ఎంత తక్కువ డబ్బులను చేయొచ్చు. ₹10 డిపాజిట్ చేయడానికి పోస్ట్ మ్యాన్ ని రమ్మని చేయమనుకోదు అది అనమాట. అట్లాంటివన్నీ కొన్ని లిమిట్స్ కూడా పెట్టారు అనమాట దానికి. దీనికి అంత అంత ఆల్రెడీ ఒక రోజుకి ఎంత చేయొచ్చు ఒక కస్టమర్, అలాంటివన్నీ చాలా చాలా రూల్స్ తోటి పెట్టారు అనమాట దీనికి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఇందులో నుంచి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పోస్ట్ ఆఫీసులు అన్ని బ్యాంకులు అయిపోయినాయి, పోస్ట్ మ్యాన్ బ్యాంక్ టెల్లర్ అయిపోయాడు.
నాకు ఒక్కటి ఇక్కడ ఒక మీరు పాజ్ ఇవ్వండి. పోస్ట్ మ్యాన్ ఐ థింక్ నేను అనుకోవటం ఏంటంటే, ఇది ఇద్దరు ముగ్గురిని ఇంకా ఉద్యోగాలు క్రియేట్ చేసేలా కనపడుతుంది.
లేదు లేదు అన్నట్లేదు.
ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ ఉంటాడు, ఒక పోస్ట్ మాస్టర్ ఉంటాడు. ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళు నేచురల్లీ, ఎంత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎవరు కూడా, ఇప్పుడు నేను చిన్న టౌన్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్మాల్ టౌన్ లో మహా అంటే అప్పట్లో నేను 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఏంటంటే 2-3 బ్యాంకులు ఉండేవి. ఇప్పుడు ప్రాబ్లీ 10 బ్యాంకుల దాకా వచ్చి పడ్డాయి. ఆ బ్యాంకులు ఆ టౌన్ నుంచి పక్కన పల్లెటూరులకి వెళ్ళవు. ఆ పల్లెటూరులో ఎంతో కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కాస్త ఇది ఉన్న వాళ్ళు, మా తెలంగాణలో దుబాయ్ పోయి వచ్చిన వాళ్ళకి బ్యాంక్ అవసరం ఉంటది. అప్పట్లో వాళ్ళు అలా ఓపెన్ చేసుకునేవారు. ఈ జనధన యోజన అండ్ ఆ డిమానిటైజేషన్ పుణ్యమా అని చెప్పేసి ఉన్నవాళ్ళు లేనాళ్ళు మొత్తం భారతదేశ, ఇప్పుడు నాకు అనిపిస్తుంది భారతదేశంలో ప్రతి ఒక్కడికి బ్యాంక్ అకౌంట్ ఉంటది,
ఉంటుంది
అంటే ప్రతి కుటుంబానికి
ఉంటుంది.
సో నేచురల్లీ నేను అనుకోవటం, ఇప్పుడు వాళ్ళందరికీ చిన్న చిన్న ఊర్లలో బ్యాంకులు పెట్టలేరు. సో పోస్ట్ ఆఫీస్ ని బ్యాంక్ కింద మార్చి ఏటీఎం ఫెసిలిటీ ఇచ్చి ఇంకొక ఇద్దరిని ఉద్యోగాలు క్రియేట్ చేశారనుకోండి, ఐ థింక్ దట్స్ ఫెంటాస్టిక్. నేను అనుకుంటున్నా కొత్త ఉద్యోగాలు పడతాయేమో అనుకుంటున్నాను.
పడచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన న్యూస్ ప్రకారం అయితే వాళ్ళన్నది మాత్రం మొత్తం ఈ వరల్డ్ నేను మాట్లాడుతుంటే చదువుతున్నాను అన్నమాట, 3 లక్షల పోస్ట్ మెన్ గ్రామీణ ఘక్ సేవక్ అని అంటారు. నేను ఇందాక మా తాతగారు అది ఎగ్జాంపుల్
గ్రామీణ ఏమన్నారు వాళ్ళ పేర్లు
డాక్
డాక్ సేవక్స్
డాక్ సేవక్స్ అంటారు, గ్రామీణ డాక్ సేవక్స్ అంటారు.
ఓకే,
అది వాళ్ళందరూ ఇందులోకి వెళ్తారన్నమాట. అది వాళ్ళందరూ ఇప్పుడు కొత్త టెల్లర్ల కింద మారబోతున్నారు. ఈ బ్యాంక్ కి ఒక పేరు కూడా పెట్టారు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్,
ఐపీపీబీ. ఐ థింక్ అది అది శుభ పరిణామము. నేను హోప్ఫుల్లీ
శుభ పరిణామం అని సింపుల్ గా తీసేస్తున్నారు మీరు దీన్ని అన్నమాట. అది గేమ్ చేంజర్ నా లెక్కలో.
గేమ్ చేంజర్ అంటే దాన్ని యూజ్ చేసుకోవాలి కదా, అలవాటు అయ్యి.
యూజ్ అంటే యూజ్ అయ్యేటట్టు అవుతుంది, ఫోర్స్ కూడా రాస్తారు. డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ గేట్వే, డిజిటల్ నెట్వర్క్ అనేది ఇంట్లో కూర్చుని నాకు వెళ్ళి చేసుకోవడం చేత కానీ ఇంట్లో కూర్చుని చేసుకునేటట్టు తయారు చేస్తున్నారు. కార్డు ఉంటుంది, కార్డు విత్డ్రావల్ కూడా ఇంట్లో కూర్చుని చేయొచ్చు. ఇదిగో నా దగ్గర కార్డు ఉంది, కార్డు నెంబర్ ఇస్తాను, ఇది నువ్వు పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి చెయ్యి అంటే చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. దానికి ఇంత కాస్ట్ అని పెట్టారు, 25 రూపాయలు. లేదు అతనితో మాట్లాడి వెళ్ళి మీరే పని చేయించుకోవచ్చు మీ ఐటీ. అర్థమైందా?
ఐ థింక్ జస్ట్ నాకు ఇప్పుడే సింక్ అవుతుంది. అండ్ నేను మీరేమంటారు గేమ్ చేంజర్ అంటారు, బట్ నేను
ఎందుకు గేమ్ చేంజర్ చెప్తాను. ఇప్పుడు మనకి అనేక ఎగ్జాంపుల్స్ తయారయ్యాయి. ఫస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే జన్ధన్ యోజన అని పెట్టారు. అండ్ బ్రింగింగ్ ఎవ్రీ మాస్, అంటే ఏంటంటే లోయెస్ట్ లెవెల్ ఎకనామిక్ స్ట్రాటాలో ఉండే వాళ్ళు, నెత్తి మీద బుట్ట పెట్టుకుని కూరగాయలు అమ్ముకునే టైప్ వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక బ్యాంక్ అకౌంట్, ఆ చిన్న చిన్న బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు మైక్రో ఫైనాన్స్ అంటారు, అది ముద్రా యోజన, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. తర్వాత ఏం చేశారు, డిజిటైజేషన్ అవ్వాలి ఇండియాలో, డిజిటల్ గా వాడాలి, ఇట్లా క్యాష్ రూపంలో వాడుకోవడం మా తగ్గించాలి అని ఎంకరేజ్ చేసుకుంటూ పాయింట్ ఆఫ్ సేల్స్ ఇలాంటివన్నీ ఫ్రీగా అమ్మేశారు. అనేక రకాలైన మనీ వాల్యూస్ ని క్రియేట్ చేశారు. భీమ్ అనేదని, లేకపోతే ప్రైవేట్ లో ఏమో పేటిఎం, ప్రతి బ్యాంక్ వాడికి వాడు బ్యాంక్ మొబైల్ వాలెట్ ఉంటుంది. మొబైల్స్ అనేవి ఇండియా మొత్తం సూపర్ సూపర్ ఫ్రీ చేశారు.
ఐ మీన్ జియో వచ్చిన తర్వాత
5G కూడా వస్తుంది అంటారు, 5G.
కానీ అది మరీ దాని విషయంలో కొంచెం ఇదిలేండి. అది మన భారతదేశంలో నేను ఫ్రెండ్స్ ని ఎప్పుడు మాట్లాడినా కూడా ఎప్పుడు 4 కాల్ డిస్కనెక్ట్ అవడం ఏదో జరుగుతుంటది. ఓ మా దగ్గర ఉన్నాయి ఉన్నాయి, మీకన్నా ఫాస్ట్ నెట్వర్క్ ఉంది అంటారు, కానీ అదంతా నా దృష్టిలో జంక్ అది. ఐ థింక్ భారతదేశం అతి త్వరలో దే విల్ ఫేస్ ది బ్యాండ్ విడ్త్ ప్రాబ్లం. చాలా మంది మీరు చూడండి డైరెక్ట్ ఫోన్ కాల్ చేయండి, ఆ ఫోన్ ఎప్పుడు డిస్కనెక్ట్ అయ్యి వస్తా ఉంటది. మీరు అదే వాట్సాప్ ద్వారా చేయండి, ఏదో అది కొట్టుకుంటూ కొట్టుకుంటూ రీచ్ అవుతుంది అది.
అంటే ఏంటి, మీకు బ్యాండ్ విడ్త్ ఎక్కడైతే ఫోన్ కంటే కూడా మీకు ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ బాగుంది అన్నమాట.
ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ బాగున్నప్పుడు ఫోన్ కూడా మోస్ట్లీ వాయిస్ ఓవర్ అయిపోయి వెళ్తుంది, అలాంటప్పుడు ఇట్ షుడ్ బి ఏబుల్ టు డూ, బట్ ఐ డోంట్ నో.
చూద్దాం, అది వేరే టాపిక్ లేండి ప్రస్తుతం ఈ టాపిక్ లో.
సో ఓవరాల్ గా మీరు అనేది ఏంటంటే ఇది పెద్ద గేమ్ చేంజర్. అసలు మొత్తం
ఒకసారి ఆలోచించుకోండి, ఇప్పుడు కాన్స్పిరసీ థియరీ అనండి, నాన్ కాన్స్పిరసీ థియరీ అనండి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇది కనుక సక్సెస్ అయింది అనుకోండి, డిసెంబర్ కల్లా అన్ని చోట్ల చేసేస్తాను అంటున్నారు. ఈ డిసెంబర్ అంటే ఇంకా 3 నెలలు. అంటే ఏంటి, ప్రతి పల్లెటూరులో కూడా క్యాష్ అనేది అసలు మొత్తం బ్యాన్ చేసినా కూడా, ఫిక్షన్ చెప్తున్నా మీరు, క్యాష్ అనేది అసలు మొత్తం బ్యాన్ చేసేసినా కూడా మనుషులు ఇబ్బంది పడకుండా వాళ్ళు పోస్ట్ మ్యాన్ ఉపయోగించి వాళ్ళు బ్యాంకు వాళ్ళ లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోగలుగుతారు. ముందు ఆ సువిధాన్ని క్రియేట్ చేస్తున్నారు. అది లేదు కదా, ఆ ట్రాన్సాక్షన్ ఆ లెవెల్లో ఇబ్బంది పడతారు. ఒకసారి ఆలోచించుకోండి, ఇండియాలో క్యాష్ లేదనుకుందాం, క్యాష్ లేకపోతే ఇబ్బంది అనేది పడేవాళ్ళు కదా. మొన్న ఫస్ట్ టైం డిమానిటైజేషన్ చేసినప్పుడు అదొక ఎగ్జాంపుల్, అందులో ఎంతమంది ఇబ్బంది పడ్డారు. డిమానిటైజేషన్ గొప్ప స్టెప్ అవ్వని, రాని స్టెప్ అవ్వనివ్వండి, ఇబ్బంది పడ్డారు లేదా అనేదానికి ఇబ్బందులు పడ్డారు అనేది ఒప్పుకోవాలి. అది వర్త కాదా అనేది వేరే టాపిక్. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆ ఇబ్బందుల్ని కూడా టోటల్లీ మినిమైజ్ చేసేసారు. అంటే ఏంటంటే రేపు పొద్దున పొరపాటున గవర్నమెంట్ ఏమంటుందంటే ఇంత ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి, మేము బ్లాక్ మనీ ఉండకూడదు, అంత ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్ గానే ఉండాలి అని అనుకున్నారు. వీళ్ళు ఎవరు చెప్పిన మాట వినట్లేదు ప్రజలు, అలవాటు పడిపోయారు. అదొక అడిక్షన్ కదా క్యాష్ అనేది. సో ఆ అడిక్షన్ లో డిఅడిక్ట్ చేయాలంటే ఏముందండి, 50 రూపాయల నోటు పై నోట్లు అన్ని రద్దు అంటే అయిపోయింది.
మీరు మళ్ళీ బెదిరించకండి,
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవకాశం ఉంది ఇప్పుడు. మీరు
అంటే నెట్వర్క్ అన్నది, సి నేను ఐ ఆమ్ ఆల్ ఫర్ దట్, క్యాష్ అన్నది మొత్తం పోదు, బట్ క్యాష్ ఈజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ కొంత కొంత ఉంటది, క్యాష్ కొంత ఉంటది. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు డెవలప్డ్ డెమోక్రసీలో మనం ఎట్లా క్రెడిట్ కార్డ్ వాడతాము, ఎప్పుడో కొన్ని చోట్ల క్యాష్ వాడతాము.
క్యాష్ అనేది జేబులో పెట్టుకునే పర్సుకు మించి ఉంది అంటే అది రాంగ్ కాన్సెప్ట్ అండి. మీరు ఒక సూట్ కేసు లో పెట్టుకెళ్లాల్సి రావటం, ఒక మూటలో కట్టుకుని వెళ్లాల్సి రావటం, ఒక బ్యాగ్ లో పెట్టుకెళ్లాల్సి వచ్చిందంటే అది వీఆర్ క్రాసింగ్ ద లిమిట్ ఆఫ్ క్యాష్ యూసేజ్. క్యాష్ అనేది ఒక పెట్టి క్యాష్ ఉండాలి, అంతకు మించి వాడుతున్నాము అంటే సంథింగ్ ఇది రాంగ్. ఆ టైప్ ఆఫ్ కల్చర్ లోకి భారతదేశాన్ని తీసుకువెళ్ళటం కోసమని గత 3 ఏళ్లుగా విపరీతమైన కష్టాలు పడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఈ పర్టికులర్ బ్యాంక్ ఉండే ఇది మోస్ట్ రిమోట్ ఏరియాస్ కి యాక్సెస్ ఉండేటట్టు ఇండియా లార్జెస్ట్ బ్యాంక్ అని డిక్లేర్ చేశారు అన్నమాట.
అంటే పోస్ట్ ఆఫీస్
ఈ ఐపీపీ, దీన్ని ఇండియా లార్జెస్ట్
బ్యాంక్. ఇది ఎట్లా ఒక్కొక్క ఐ మీన్ ఆర్ దే స్లోలీ డూయింగ్ ఇట్ ఆర్ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ మార్చడం అట్లా దశల వారీగా చేస్తున్నారా?
December 31st కి అంతా అయిపోతుంది. ఆల్రెడీ మనమేమో 650 బ్రాంచ్లు స్టార్ట్ చేశారు. December 31st కి ప్రతి పోస్ట్ ఆఫీస్ ఒక బ్యాంక్ బ్రాంచ్ కింద మారిపోతుంది. మీరు పోస్ట్ ఆఫీస్ కాదు, వాళ్ళు అంటేంటి, ఇందాక చెప్పా కదా గ్రామీణ డాక్ సేవ, ఆ లెవెల్ కి వెళ్తున్నారు వాళ్ళు.
అసలు అది బాగుందండి, ఐ థింక్ ఇట్స్ నైస్, గుడ్ గుడ్.
దీనికి అంత నేను ఎందుకు గేమ్ చేంజర్ అన్నానంటే ఒకసారి ఆలోచించుకోండి, జనాలందరూ కూడా ఆలోచించుకోవాలి. పొటెన్షియల్లీ ఇది కనుక సక్సెస్ అయితే క్యాష్ ఫ్లోని తగ్గించడం కోసం చెప్పి గవర్నమెంట్ కి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఎనీ నోట్ గ్రేటర్ దాన్ 100 రూపీస్ బ్యాండ్ అనొచ్చు రేపు పొద్దున.
ఏంటప్పా వీళ్ళు సడన్ గా ఏదో తిప్పేసి మళ్ళీ ఆ బ్యాన్, ఐ థింక్ కొన్ని రోజులు ఐ థింక్ ఈ ఇంకా దాని గురించి కొంత సెటిల్ కావాలి, సెటిల్ డౌన్, సెటిల్ డౌన్ బాయ్. ఎనీవే, సో వండర్ఫుల్ అండి,
వెరీ వండర్ఫుల్ థింగ్. ఇది మటుకు సక్సెస్ అవ్వాలని కోరుతున్నాం.
వండర్ఫుల్, వండర్ఫుల్. సో లెట్స్ టేక్ ఎ బ్రేక్, బ్రేక్ తీసుకొని దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ ర్యాప్ ఇట్ అప్ ద షో. ఇంకొక నెక్స్ట్ టాపిక్ ఒకటి నక్సల్స్ గురించి, ఒకటి దీని గురించి అనుకున్నాం. డిమానిటైజేషన్ ఒకటి, అంటే అండ్ ఏషియన్ గేమ్స్ ట్రాక్ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు చాలా అంటే ఎనర్లేని విధంగా వచ్చాయి. దీనికి ఏమన్నా తేడాలు జరిగాయా లాస్ట్ 3 సంవత్సరాల్లో? అంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా కష్టపడుతున్నారా ఎనీ చేంజెస్? ఎందుకంటే మెడల్స్ ఇన్ని రావటము, యూత్ సడన్ గా బయటికి రావడం ఇట్స్ అమేజింగ్. లెట్స్ టేక్ ఎ బ్రేక్. మనం ఆల్మోస్ట్ వీఆర్ అనదర్ 15 మినిట్స్ ఉంది మనకి షోకి. కమ్ బ్యాక్ అండ్ టాక్.
షూర్ అండి.
ఓకే, శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, September 3, 2018 రికార్డింగ్. విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Welcome back to Samakalina Vishleshana. Welcome to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram. బ్రేక్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చాం. సెప్టెంబర్ 3, 2018 రికార్డింగ్. రమణ గారు, లాస్ట్ 2 ఐటమ్స్, ఒకటి డిమానిటైజేషన్ వల్ల పెద్ద ఏం జరగలేదు అని మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒకటి చెప్పారు, తర్వాత భారతదేశంలో ట్రాక్ అథ్లెటిక్స్ రన్నింగ్ దీంట్లో ఎన్నడూ లేని విధంగా ఐ థింక్ టోటల్ ట్యాలీ ఏషియా గేమ్స్ లో 50 ఇప్పటి వరకు అత్యధికం అని విన్నాను నేను.
అవునండి,
50 వచ్చాయి. సో లెట్స్ టాక్ దీన్ని. మీరు ఫస్ట్ డిమానిటైజేషన్ గురించి మాట్లాడదాము. అసలు ఉన్న డబ్బులన్నీ వెనక్కి వచ్చాయి, దానివల్ల ఏం నల్లధనం రాలేదు అని మొదలైంది గొడవ. దాని మీనింగ్ ఏంటి అసలు? అంటే
ఏంటండి, ఇప్పుడు మీకు కనుక ఇష్టం లేదనుకోండి, డిమానిటైజేషన్ గురించి ఎక్కువ మాట్లాడదాం, ఏషియన్ గేమ్స్ గురించి 5 మినిట్స్ మాట్లాడతాం. మీకు ఇష్టం లేదనుకోండి, మీకు ఇష్టం లేని పద్ధతి, మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వక్రీకరించి చెప్పచ్చు అన్నమాట. డిమానిటైజేషన్ లో 3 రకాలైన వాటిని టార్గెట్ చేశారు. ఒకటి బ్లాక్ మనీ, క్యాష్, అన్అకౌంటెడ్ క్యాష్ బ్యాక్ రావాలి అనేది ఒకటి, ట్యాక్స్ పే చేయకుండా ఉన్నది అనేది. రెండోది ఈ నోట్లని విపరీతంగా ఇల్లీగల్ ప్రింటింగ్ జరిగింది, అంటే ఏంటంటే ఫేక్ కరెన్సీ అన్నమాట.
ఫేక్ కరెన్సీ జరిగాయి, రైట్.
అది మూడోది ఏంటంటే, ఇది కొంచెం కాంట్రవర్షియల్, నేను చెప్పిన దాని మీద నమ్మకపోవచ్చు చాలా మంది జనాలు, బట్ కాంట్రవర్షియల్ అయినా ఇది కూడా జరిగింది. లీగల్ కరెన్సీ విత్ నో రికార్డింగ్ అన్నమాట. అంటే ఏంటంటే ఆర్బీఐ కి ఆ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఆర్బీఐనే మీరే ఇంకొన్ని ఇంకా ఎక్స్ట్రా నోట్లు ప్రింట్ చేయండి అని చెప్పింది. అది చూడటానికి లీగల్ గానే ఉంటాయి బయట తెలుసు, కానీ అది రియల్లీ లీగల్ కాదు. అలాంటి కరెన్సీ కూడా ఉంది అన్నమాట. సో అలాంటి 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని వైపౌట్ చేయాలి అని చెప్పి టార్గెట్ చేశారు. సో రిటర్న్ ఏది వస్తుంది ఈ మూడిట్లో? ఇల్లీగల్ కరెన్సీ ఎట్లాగూ రిటర్న్ రాదు. ఆర్బీఐ లీగల్ కదా ప్రింట్ చేసుకున్న కరెన్సీ రాలేదు బ్యాక్ కి. రియల్లీ లీగల్ కరెన్సీ ఏదైతే ప్రింట్ చేశారో అందులో ఒక అరౌండ్ 4,000 కోట్లు తప్పితే మిగతాదంతా వచ్చేసింది. సో ఇప్పుడు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఏముంది నువ్వు చేసింది 4,000 కోట్లు అంటే అది సముద్రంలో కాకిరెట్ట, మనం మొత్తం 38,00,000 కోట్లు మనం ప్రింట్ చేసాం, ఏమో నేను ఊరికే చెప్తాం 38,00,000 అని, X lakh crores కదా ప్రింట్ అయింది, 3,000 కోట్ల కోసం అని చెప్పి ఇంత పని చేయాలా, జనాలు నేను ఏడిపించాలా, నువ్వు ఏమిటి నువ్వు చేసింది అని అన్న అనేది ఒక ఈజీగా ఫస్ట్ విమర్శన చేయొచ్చు మనం. గవర్నమెంట్ సైడ్ డిఫెన్స్ ఎలా
జరుగుతుందంటే ఏంటంటే, ఉన్న మొత్తం వెనక్కి వచ్చాయి, ఇంకా దీంట్లో అసలు అన్నిటికన్నా ఎక్కువ జరిగేది అదే, ఏంది అసలు ఏం పెద్ద ఇదేం గొప్పగా లేదు, ఏదో తెస్తామన్నారు అది ఇది అని,
అదేముంది ఇది అని ఒకటి. కాకపోతే గవర్నమెంట్ ఏం డిఫెండ్ చేస్తుంది, ఎక్కువ డీప్ గా వెళ్ళట్లేదు సమయం దృష్టిలో పెట్టుకుని అన్నమాట. గవర్నమెంట్ ఏం డిఫెండ్ చేస్తుంది, ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు దీని వలన, ఎంతమంది హోర్డింగ్ ఆపేశారు, ఇది ఈ చేయటం వలన ఎంత ఎంత ట్యాక్స్ బేస్ పెరిగింది, ఆల్రెడీ డబ్బులు బ్యాంక్ లో వేసేసిన వాళ్ళకి వైట్ మనీ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు దాచుకోవటం, వాళ్ళు మళ్ళీ ఇంకా హోర్డ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎంతమంది దీని వలన ట్యాక్స్ పే చేస్తున్నారు, ట్యాక్స్ బేస్ ఎంత పెరిగింది, ఇవన్నీ వాళ్ళు డిఫెన్స్ చెప్తున్నారు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఒకటి ఉంది, ఈ డిఫెన్స్ చెప్పటంలో విమర్శనలలో. ఇవాళ నిన్న అన్నమాట, మీరు ఇది ఖచ్చితంగా వినాలి అందరూ అన్నమాట, రిపబ్లిక్ టీవీలో కూడా వచ్చింది, అన్ని చోట్ల వచ్చి ఉంటుంది, నీతి ఆయోగ్ లో ఉండే వైస్ చైర్మన్ ఈయన రాజీవ్ కుమార్ అనే ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మొత్తం దీని గురించి, డిమానిటైజేషన్ వీటి గురించి అనమాట. ఒక ఫండమెంటల్ క్యాచ్ ఇందులో, అది అందరూ మిస్ అవుతున్నారు అనమాట. ఒకటి ఏంటంటే 3,000 కోట్లు తిరిగి రాలేదు, అది క్లియర్ కట్.
ఓకే, ఇప్పుడు అందరూ దాని మీదనే పడి ఓహో ఫెయిల్
అంతే కదా అంటున్నారు. కానీ ఏమంటున్నారంటే, ఆయన ఏమని చెప్పారంటే, అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే భయపడి 2,00,000 కోట్లు తిరిగి రాకుండా ఉంటే 2,00,000 కోట్లు రాలేదు కాబట్టి ఆ బ్లాక్ మనీ అంతా రికవర్ అయిపోయింది, గవర్నమెంట్ విన్ అనేసి అందరు ఎగరచ్చు అని అనుకున్నారు ఫస్ట్. కానీ ఏం చేశారంటే, అందరూ ఏదో ఒక అకౌంట్ తోటి ఈ అకౌంట్ ఆ అకౌంట్ బేనామీ అకౌంట్ వాడి అకౌంట్ వీడి అకౌంట్ అని చెప్పేసి ఎట్లా వాటిలో ముందు డబ్బులు వేసేద్దాం, మళ్ళీ లేకపోతే కనుక 500,000 కనుక 1,000 నోట్లు కనుక ఇంకా పనికిరాని అయితే మనం మొత్తం పోతుంది అని చెప్పి ఏదో రకంగా వేసారు బ్యాంక్ లో.
అది వాళ్ళ పేరు మీద రాకుండా ఎవరో ఇంట్లో పని మనిషి పేరు మీదనో ఎవరు పడితే వాళ్ళ మీద పేరు మీదనో
అవన్నీ చిన్న చిన్నవి అట్లాంటి వాటిని ట్రాక్ చేసి అకౌంట్స్ ని ఫ్రీజ్ లో పెట్టారట. ఆ ఫ్రీజ్ లో పెట్టింది ఇన్వెస్టిగేషన్ లో ఉన్న అకౌంట్స్ యొక్క టోటల్ వాల్యూ ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 2,00,000 కోట్లు ఉందట. ఈ 2,00,000 కోట్లని ఇప్పుడు ఇవాల్యుయేట్ చేసి ఆ ఇవాల్యుయేట్ చేసిన దాని మీద ట్యాక్స్ వేసి లేకపోతేనేమో ఇది నీది అన్అకౌంటెడ్ కాబట్టి ఇది మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటోందని ఇలాంటివి ఏమో జరుగుతాయి. ఇందులో ఒక నష్టమే, ఒకవేళ వాళ్ళు భయపడి 2,00,000 కోట్లు వేయకుండా ఉన్నారనుకోండి, 2,00,000 కోట్లు ఇమీడియట్ గా గవర్నమెంట్ వైపు నిన్న ఇన్స్టాంటేనియస్లీ కాకపోతే వాళ్ళందరూ బ్యాంకులో వేశారు కాబట్టి 2,00,000 కోట్లు గవర్నమెంట్ అవ్వకపోవచ్చు. ఈ 2,00,000 కోట్ల మీద ట్యాక్స్ పెనాల్టీ ఫైన్లు వీటిల ద్వారా మొత్తం కలిపి తిరిగి వచ్చే ఇది మొత్తం అయిన తర్వాత ఎంత వస్తుందో మనకు తెలియదు. బట్ పాయింట్ ఏంటంటే 3,000 కోట్లు మాత్రమే కాదు, ఆయన ఇంకా 2,00,000 కోట్లు అన్అకౌంటెడ్ మనీ బ్యాంక్ లో ఉంది ప్రస్తుతం.
అదే ఎవరి పేరు మీద టై అప్ అయి ఉంటది కదా, అది
ఉంది కానీ అవన్నీ ఫ్రీజ్ చేస్తాం కదా. వాళ్ళు ఏం చేశారంటే అల్గారిథమ్స్ రన్ చేసి సస్పీషియస్ అకౌంట్ ని ఫ్రీజ్ లో పెట్టారు.
ఓకే ఓకే, తర్వాత బయట తీస్తారు అనుకుంటా
అది అనమాట. అట్లాంటిది ఉంది.
సో ముందు మళ్ళీ ఎన్నికలు అయ్యే లోపల మళ్ళీ ఒకసారి ఆయన ఇదిగో ఇది అని చెప్పొచ్చు అనమాట.
చెప్పొచ్చు అంటే ఆయన
అంటే
ప్రకారం, నా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ ఏమి ఇవన్నీ ఎన్నికలు అనే ఉద్దేశంతో చేయట్లేదు. ఇట్లా ఎవరైనా ఎన్నికలు అని చేసేవి అన్పాపులర్ ఎవరు ఎన్నికల కోసం చేయరు. ఈ డిమానిటైజేషన్ లేకపోతేనేమో జనాల్ని పట్టుకోవటము, వాళ్ళ దగ్గర ఉండే ట్యాక్స్లు కలెక్ట్ చేయటము, రేట్స్ పెంచడం, ఇవన్నీ ఏమి పాపులర్ కాదు. అవన్నీ 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం అలాంటివన్నీ పాపులర్ కాదు. ఎన్నికల కోసం ఎవరు చేయరు ఇట్లాంటివి, ఏ గవర్నమెంట్ కూడా చేయరు. అసలు ఇట్లాంటివి ఎవరు గవర్నమెంట్ లో ఎన్నికల్లో మళ్ళీ గెలవాలనుకునే వాళ్ళు చేసే పనులు కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, డిమానిటైజేషన్ నేను శ్రోతలకు కూడా చెప్పేది, ఈ పర్టికులర్ ఇంటర్వ్యూని డీటెయిల్డ్ గా వినాలి. నిన్న 2 డేస్ నిన్న ఇచ్చారు ఈయన, ఆయన పేరు రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ లో వైస్ చైర్మన్ అన్నమాట. అది కాదు వింటే క్లారిటీ అందరికి తెలుస్తుంది. ఇప్పుడు కానీ వచ్చింది ఎలా ఉందంటే, ఇది నాకు ఇష్టం లేదు వినటం అనుకున్న వాళ్ళు వినట్లేదు, నాకు ఇష్టం ఉంది వినటం అనుకున్న వాళ్ళు వింటారు. న్యూట్రల్ గా ఎవరు ఆలోచించట్లేదు డిమానిటైజేషన్ మంచిదా కాదా అనేది.
ఓకే, సో ఇంకా ఏమంటారు, దేర్ ఇస్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో.
యా, దేర్ ఇస్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో. కానీ అండర్ కంట్రోల్, ఇంత తొందరగా హిస్టరీలో ఏ కంట్రీ కూడా డిమానిటైజ్ చేసి వెంటనే జీడిపి గ్రోత్ రేట్ 8.2% కి తీసుకొచ్చిన కంట్రీలు ఏం లేవు అంత అంత ఈజీగా. సో ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ ఆ లెక్కలో తీసుకుంటే.
అది అది మెచ్చుకోవాలి. అది ఇంత డిస్రప్ట్ అయింది, ఇంత ఇదైంది అన్నారు. మరి ఇంత డిస్రప్ట్ అయినా కూడా 8% గ్రోత్ రేట్ ఉందంటే దట్ మీన్స్ డిస్రప్షన్ జరగలేదు అనమాట.
అది అది డిమానిటైజ్ చేయటం, వెంటనే జిఎస్టి పాస్ చేయటం, ఆ రెండు కూడా నాట్ ఎ వెరీ పాపులర్ అండ్ ఈజీ థింగ్స్ టు డూ ఫర్ ఎనీ గవర్నమెంట్. భయపడతారు, రేపు పొద్దున ఎలక్షన్లు ఓడిపోతాయని చేయరు అక్కడ. అలా చేశారు అంటే మెచ్చుకోవాలి, కొంత సక్సెస్ ఉండొచ్చు, కొంత ఎవరు ఎత్తటి గొప్ప వాళ్ళకు కూడా ఒక పని చేసినప్పుడు ఎవరిని వాళ్ళని ఒకసారి ఆలోచించుకోమనండి. మీరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, 100% యాక్యురేట్ గా మీరు అనుకున్నట్టుగా కట్టుకోగలుగుతారా ఇల్లు? ఏదో జరుగుతుంటే మీరు అనుకో, 10 రోజు కదా కట్టాలనుకుంటే కట్టుకోలేకపోవచ్చు, కట్టుకున్న తర్వాత పైన కాంట్రాక్టర్ సరిగ్గా కట్టడం వల్ల ఎక్కడ నీళ్లు కావచ్చు, మళ్ళీ మీరు కొంచెం ప్యాక్ చేసుకోవచ్చు, మళ్ళీ సున్నాలు వేసుకోవాల్సి రావచ్చు, నీళ్ల పైపు సరిగ్గా ఉండకపోవచ్చు, అందులో ఏదో అడ్డుపోతుండొచ్చు. అదొక్కటే కాదండి, చదువుకున్న వాళ్ళందరూ ఎక్కువగా దీన్ని విమర్శిస్తున్న వాళ్ళు మోస్ట్లీ ఐటీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనందరం ఐటీ ప్రాజెక్టులు చేస్తున్నాం, ఒక్కసారి మన జీవితంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా డిఫెక్ట్ లేకుండా సార్ ప్రాజెక్ట్ వెళ్ళిందా? డిఫెక్ట్స్ లేకుండా, డిలేస్ లేకుండా, కాస్ట్ ఓవర్ రన్ లేకుండా ఎక్కడైనా అసలు మనం ప్రాజెక్టులు చేసామా? ఏ పెద్ద గవర్నమెంట్ పట్టుకుని ఏ మాట పడితే ఆ మాట తిట్టడం తప్పితే ఈ విమర్శించేవాళ్ళు. యాక్చువల్లీ నేను ఒకటి చెప్పనా మీకు, ఈ తిట్టేవాళ్ళు ఎలాంటి వాళ్ళు,
డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అంటారా?
అది ఎలాంటి వాళ్ళు అంటే, మీకు ఒక రోగం ఉంది ఫిస్తులా అని. ఫిస్తులా రోగం గురించి తెలుసా? ఎవరు ఎవరు ఎంబ్రాసింగ్ గా ఉంటుంది అనమాట, నాకు ఫిస్తులా ఉంది అని చెప్పుకోవాలంటే. ఎందుకంటే అది అది ఒక మల విసర్జన చేసే దగ్గర వచ్చే ఒక ప్రొసెస్ అనమాట. ఎవరు చెప్పుకోలేరు కదా, అందుకని ఏమని చెప్తారు, నా కడుపులో ఎక్కువగా ఉందని చెప్తారు. ఆ టైప్ లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ అనమాట, దాని వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చేస్తున్న కామెంట్స్.
నెక్స్ట్ టాపిక్ దీని గురించి చెప్పండి. అసలు అంటే సడన్ గా 50 మెడల్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా మన ఉమెన్స్ 4x400 లో గోల్డ్ వచ్చింది, 1500 లో ఆయన జిన్సన్ జాన్సన్ ఆయన గోల్డ్ సంపాదించాడు, తర్వాత అమ్మాయి స్వప్న హెపత్లాండ్ లో షీవాన్. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే దేశంలో సడన్ గా ఇది కూడా ఏమన్నా, ఇస్ దేర్ ఎనీ చేంజ్? ఇది
దీని మీద నేను వెరీ వెరీ న్యూట్రల్ గా చెప్తాను అన్నమాట. మనుషులు మన క్రీడాకారులు అచీవ్ చేశారు ఇది వరకు కంటే చాలా గొప్ప విషయం అది. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. రెండోది ఏంటంటే వాళ్ళందరికి కూడా రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు అయిన ఏషియన్ గేమ్స్ అన్నిట్లో కూడా ఇది హయ్యెస్ట్ అన్నమాట. అంత మటుకు బాగానే ఉంది. కానీ వేరే దేశాలు ఇప్పుడు క్రీడా పోటీ అంటే ఏంటి, మనతో పాటు వేరే వాళ్ళు ఎవరెవరు తోటి మనం పోటీ చేస్తున్నాం, వాళ్ళతో మనం ఎలా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. రైట్, అలా చూసుకుంటే మన దేశం యొక్క పాపులేషన్ కి, మన దేశం యొక్క మనం ఇప్పటికీ కూడా 5, 6, 7 కంట్రీ గానే ఉంటున్నాం అనమాట. అది నాట్ గ్రేట్ అనమాట, కాకపోతే నాట్ గ్రేట్ కదా అని చెప్పేసి నేను ఏమి చేయలేదు అని అనను. చాలా మటుకు చేశారు, కానీ చేసింది మీరు కనుక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే గొప్ప గొప్ప కోచెస్ వచ్చారు అనమాట. లైక్ గోపీచంద్ బ్యాడ్మింటన్ లో స్టార్ కోచ్ అని చెప్పచ్చు మనకి, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఒకటి తీసుకుంటే. అలాంటి మనుషులు కొంతమంది పాత రోజుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ తోటి, అంటే ఏంటంటే నేను ఏదైనా దేశానికి చెయ్యాలి అనే ఒక దృక్పథంతో ముందుకు దిగి చేశారు. గవర్నమెంట్ ప్రోత్సహించింది అని అనను, కానీ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళ పనిని వాళ్ళు చేయనిచ్చింది, అదే గొప్ప పని. పాత రోజుల్లో కంపేర్ చేసుకుంటే ఏంటంటే గవర్నమెంట్ ఇంట్రూడ్ అయ్యి చేయనిచ్చేది కాదు ఎవరు అనుకున్న పనులను వాళ్ళు అనమాట. అదొక్కటి కొంచెం మారుతోంది, కానీ గవర్నమెంట్ ఇంకా చాలా చాలా చేయాల్సి ఉంది,
చాలా చేయాల్సి ఉంది అంటారు.
స్పోర్ట్స్ విషయం లో మటుకు వాళ్ళు ఈ క్రెడిట్ వాళ్ళు తీసుకుంటే నేను ఒప్పుకోను.
ఇది నేచురల్ గా అయింది, ఇట్ జస్ట్ హ్యాపెండ్
అంతే.
ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఆల్ రైట్ అండి రమణ గారు, వీఆర్ ఆల్మోస్ట్ డన్. సో వండర్ఫుల్ షో శ్రోతలకి. మళ్ళీ వచ్చే వారం నెక్స్ట్ షో చేద్దాము. ఈ షో ప్రతి వారం బుధవారం వస్తుందండి, కరెంట్ అఫైర్స్ మీద. రమణ ముప్పాల గారు అండ్ నేను మీ హోస్ట్ భాను ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం రమణ గారు.
తప్పకుండా అండి. నమస్కారం అందరికి.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం సెప్టెంబర్ 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.